వెలుగున్న పెద్దలకి నమస్కారం. వేదిక ఎదురుగ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి వేదిక మీద ఉన్న వారందరూ కూడా వచ్చినట్లు కవిత్వం
అన్నింటిలో
సమానంగా కృషి చేసినటువంటి ఉద్యోగులు
అలాంటి
వారందరి ముందు అలాంటి అల్పజ్ఞాన్ని మాట్లాడడం ఇబ్బందికరమే. అందులోనూ మరి వచ్చిన కవిత శిల్పం అన్నారు విస్తృతమైన విస్తృతంగా చర్చించుకోవాల్సిన అవసరం. 10 నిమిషాల్లో అంటే మొక్కబడిగా మాట్లాడాల్సి వస్తుంది. నేను కూడా మొక్క తీసుకునే ప్రయత్నం చేస్తాను మురళి గారికి పని చెప్పకుండా. నిజానికి శిల్పం అనే మాట వినగానే ఈరోజు ప్రాచీన సాంప్రదాయక విమర్శ వాసులు వస్తున్నాయని కొందరు భావించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను వచన కవిత్వానికి ఫలానా రకాల శిల్పాలు ఉంటాయనో ఉండాలను సిద్ధాంతీకరించు ప్రమాణీకరించు సూత్రీకరించు చెప్పకపోవడం లేదు. కేవలము అక్షర మాత్ర ఛందస్సులను చిన్నముక్తమైనటువంటి స్వేచ్ఛగా రాసేటువంటి వచన కవిత్వానికి కూడా శిల్పం లాంటివి ఉంటాయా ఉండాలా అని కొందరు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పదలసింది ఏంటంటే నాకు గొప్పగా అనుభూతి కలిగించినటువంటివి పునః పునః పఠనానికి పురికొల్పినటువంటివి లేదా బహుళ జనాదరణ పొందినటువంటి కొన్ని కవితలను పరిసరాలుగా చూసినప్పుడు నాకు తోచినటువంటి ఒకటి రెండు విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నేను 2-3 విషయాలు ప్రస్తావించాల్సిన టైం తక్కువ కాబట్టి వచన కవిత్వానికి సంబంధించి నిర్మాణ వ్యూహాలనే పేరుతోటి కొందరు పండితులు ముద్రణా వ్యూహాలని భాషా వ్యూహాలని 2 రకాలుగా విభజించారు. భాషా వ్యూహాలకు తిరిగి మరి కణిక వ్యూహం అని ధ్వని వ్యూహం అని రకరకాలుగా విభజించారు. వాటి గురించి చర్చించేంత శక్తి నాకు లేదు. ఇంకా 2-3 విషయాలు చెప్పవలసింది ఏంటంటే వచన కవిత్వానికి సంబంధించి శీర్షిక నుంచి మొదలుపెట్టి 2-3 విషయాలు మాట్లాడతాను. శీర్షిక లేని కవిత ఉన్న కవిత కంటే లేని కవితను అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి శీర్షిక ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని గుర్తించాల్సి శీర్షిక ఒక రకంగా తాళచ్యం లాంటిది అయితే ఒక రకంగా ప్రవేశ ద్వారం లాంటిది. సాధారణంగా వస్తు వ్యక్తీకరణలో నవ్యత ఉన్నప్పుడు శీర్షిక ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ మరి తప్పనిసరిగా శీర్షిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో అన్వయించుకోవడంలో శీర్షికకు చాలా ప్రధాన పాత్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక శీర్షికను కవి ముందే నిర్ణయించుకుంటాడా కవిత్వం రాసిన తర్వాత నిర్ణయించుకుంటాడా అనేటువంటిది ప్రశ్న వస్తుంది. ఎప్పుడు నిర్ణయించుకుంటాడు అనేదానికంటే ఎలా నిర్ణయించుకుంటాడు అనేటువంటి ప్రధానం అని అనుకుంటాను. ఇక సూటిగా వస్తూనే చెప్పాల్సి వచ్చినప్పుడు సూటుగా వస్తూనే శీర్షిక వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వంటిల్లు లేబర్ రూమ్ లాంటి కవితలు అందుకు ఉదాహరణ తీసుకోవచ్చు. ఇక కొన్ని రూఢమైనటువంటి పదాలను అర్థాలు మార్చి శీర్షికలుగా ఇచ్చి ఆకర్షించడం కూడా జరుగుతుంటుంది. పంచమ వేదం ఆదిపర్వం లాంటి కవితలు తీసుకున్నప్పుడు మనం గమనించవచ్చు. అలాగే విరోధాభాసతో స్ఫురింప చేసినటువంటి ఏకాంత సమూహాలు తర్వాత మౌన సంభాషణ లాంటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా ఒక ఆక్షేపణ లేదా వాదనం విమర్శనం దానికి జవాబు చెప్తూ ఉన్నప్పుడు శీర్షికలు పెట్టేటప్పుడు మన యాకూబ్ గారు పెట్టినట్టు నేను లౌకిక స్వప్నాన్ని గురించి మాట్లాడతాను. ఇలాంటి శీర్షికలు మనకు కనిపిస్తాయి. ఇక అర్ధరహితంగా కనిపిస్తూ ఆకర్షించేటువంటి శీర్షికలు కూడా ఉంటాయి. కొన్ని ఆరుకాళ్ల పద్యం నలుగురు పాండవులు ఇట్లాంటివి అట్లాగే వ్యాకరణ విధానటువంటి శీర్షికలు కొందరు పెట్టి ఆకర్షిస్తున్నారు. అట్లాంటి వాళ్ళలో మన సీతారాం గారు నా ఒక్కడిని స్వయంగా ఏడ్చాను ఒక వెళ్ళిపోతాను ఇలాంటి శీర్షికలు తీసుకోవచ్చు. ఇంకా కవిత అర్థం చేసుకోవడానికి అనువయించుకోవడానికి శీర్షిక మన సుఖరెడ్డి గారు దాలి అని పేరు పెట్టారు తన దేవి కవితకు. ఆ పుస్తకంలో ఎక్కడ దాలి అనేటువంటిది వాచ్యార్థంలో ఒకసారి కనిపిస్తుంది కానీ ఇంగ్యార్థంలో ధ్వన్యార్థంలో కనిపించదు. ఇది ఇట్లా శీర్షికల ద్వారా కవితకు అదనపు ధ్వన్యాత్మకతను వ్యంగ్యాన్ని సమకూర్చడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి కవులు జాగ్రత్తగా వహిస్తే వాళ్ళ కవిత మరింత మెరుగుగా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక శీర్షిక ఇలాంటిదంటే నా ఉద్దేశంలో ఎత్తుగా పెట్టేటువంటి దీపం నుంచి కాంతి సుదూరం వరకు ప్రసరించినట్లుగా శీర్షిక గొప్పగా ఉన్నట్లయితే ఆ కవిత మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. లేదా ఒక చిత్రపటాన్ని మనం అందరికీ కనిపించే విధంగా ఉండాలంటే శీలం తగిలించినట్లుగా గోడలు తగిలించినట్లుగా ఆ మేకు ఎంతటి ప్రాధాన్యం శీల ఎంత ప్రాధాన్యం వహిస్తుందో శీర్షిక కూడా అంత ప్రాధాన్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ శీర్షికల ప్రాధాన్యత గురించి చెప్పుకోవాలంటే యాన్ ఫెర్రీ అనేటువంటి ఒక విమర్శకురాలు ద టైటిల్ ఆఫ్ ద పోయమ్ అంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక పరిశోధన చేసింది.
కాబట్టి శీర్షికకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఇది. కవులు శీర్షిక నిర్వహణలో కూడా నామకరణంలో కూడా అనేక శీర్షిక నామకరణం కూడా వచన కవితా శిల్పంలో ఒక భాగమే నేను అనుకుంటాను. ఆ తర్వాత దాని తర్వాత ప్రధానమైనటువంటిది కవిత్వం, కవిత ఎక్కడ ప్రారంభించాలి అనేటువంటిది, ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇది ప్రతి కవి దాదాపు ఎదుర్కొనేటువంటి సమస్యలో ఒకటి. మన శివశంకర్ గారు అన్నట్లు చోట ప్రయోజనాత్మకమైన ప్రారంభమే ఎత్తుగడ. ఇక శీర్షిక ఒక రకంగా మన ఇంటి ప్రాంగణ ద్వారం లాంటిది అయితే ఎత్తుగడ తలవాకి లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక ఆరంభంలోనే ఆరంభ వాక్యంతో ఆకట్టుకునే విధంగా రాస్తూ ఉంటారు కొందరు కవులు. అలాంటి కొన్ని ఎత్తుగడలు చూద్దాం. శీర్షికతో సంబంధం లేనటువంటి భావంతో ప్రారంభించడం, విరోధాభాసతో ఆరంభించడం, భావవైరుజ్యమైనటువంటి వాక్యాలతో ఆరంభించడం, లేదా గతార్థ సూచనతో, లేదా ఆగతార్థ సూచనతో, లేదా వస్తువుతోనూ పాఠంతో సంభాషిస్తున్నట్టుగా ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడే ఓ కవి సాయిబాబా, అవును నేను కాఫీని, నీ కబ్జాలోంచి నా స్వేచ్ఛను లాక్కున్నందుకు నేను కాఫీని అంటూ ఒక విమర్శకు ప్రతి విమర్శగా ప్రారంభిస్తూ విమర్శను కూడా తన వాక్యంలోనే మిళితం చేసుకుంటూ తన వాదాన్ని వినిపించడంతో ప్రారంభిస్తారు. అవును నేను 21వ శతాబ్దం గుమ్మం మీద నిలబడి మాట్లాడుతున్నాను అంటాడు మరో కవి. ఇక కారణాలు అయితే ఉన్నాయి బాధ్యత కల్పించదు అంటే శివారెడ్డి గారి ఎత్తుగడ ఒకటి. అట్లాగే ఆమె కురిసిన కన్నీరు 6 స్టేషన్ల దాకా తడియారదు, ఇంతకు ఆమె ఎవరో తెలియదు అంటే సర్వనామాలతో ఆరంభించి ఆసక్తి రేఖించడం అనమాట. అట్లాగే మనం కలిసినప్పుడల్లా ఏమీ మాట్లాడకుండానే మిగిలిపోయాం అంటాడు యాకు. ఇంతకు మనం అంటే ఎవరనేటువంటిది ఆసక్తి రేఖించిస్తారు. ఇట్లా నగరమన్ గారు అవాళ నువ్వు అవాళ నువ్వు అడిగా గుర్తుందా అనే వాక్యంతో కవిత్వం ప్రారంభమవుతుంది. ఇది పూర్వసూచి అని చెప్పవచ్చు. అలాగే ఇలాంటప్పుడే పద్యాల్లోకి పారిపోవాలనిపిస్తుంది అంటూ ఒక కవిత ఆరంభమవుతుంది. ఇది ఉత్తర సూచిగా చెప్పుకోవచ్చు. ఇట్లా ఎత్తుగడ శీర్షికతోటి ఎత్తుగడతోటి కవిత్వాన్ని దిగుగా ఆరంభించడం చెప్పడం అనేటువంటిది వచన కవితా శిల్పంలో ఒకటి అని అనుకుంటున్నాను. అట్లాగే ఒక ప్రత్యేక పరిస్థితి ఎదుర్కొంటున్నాం కదూ అంటూ ప్రారంభమవుతుంది. అంటే వర్తమానార్థకమైనటువంటి క్రియతోటి ఇంకా బహుశా స్టార్టింగ్ విత్ కంటిన్యూషన్ అనొచ్చేమో, అట్లాంటి ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇక ఎత్తుగడ తర్వాత నాకు టైం తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్పవలసిన చెప్తున్నాను. ముగింపు విషయానికి వస్తే ముగింపు చాలా కవితలో చాలా ప్రధానమైనటువంటి విషయంగా నేను భావిస్తాను. ముఖ్యంగా వచన కవిత కండికి సంబంధించి షాజహాన్ అనేటువంటి కవయిత్రి దూసరా స్మరణ అని ఒక కవిత రాసింది. ఆ కవిత ముగింపు చూద్దాం. సంపాదన కోసం భర్త విదేశానికి వెళ్ళినప్పుడు ఆ భర్తృ వియోగ వేదనను ఆ కవితలో చెప్పడానికి ప్రయత్నించింది. ఆ కవితలో ఏమంటుందంటే ముగింపు వాక్యాలు, ప్రతిసారి ఆకాశాన్ని చూస్తూ పైకెగిరే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఇటుకి యువతల శూన్యం నింపుకున్న ఆకాశం, ఆకాశం అంటేనే శూన్యం, మరి శూన్యం నింపుకున్న ఆకాశం ఉండడం బహుశా ఆ వేదనను వేదన యొక్క అనంతత్వాన్ని చెప్పడానికి ఉపయోగించింది అనుకుంటాను. ఆ శూన్యాన్ని కేవలం తన భర్త మాత్రమే నింపగలడన్నటువంటి సూచనతో ఈ కవిత పరాకాష్ఠకు చేరుతుంది. ఇక సిద్ధారెడ్డి గారు ఓ కవిత కొన్ని వాక్యాలు నడుస్తారు. సిద్ధారెడ్డి గారి కవితలని వాక్యాలు చూడండి. చేపలానైనా ఉండాలి, చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువులానైనా ఉండాలి, చేపలానైనా ఉండాలి, పురక్తైన వలె ఉండొద్దన్నాం, చెట్టు దగ్గర చేరినప్పుడు పక్షులనైనా ఉండాలి, బాడసారులనైనా ఉండాలి, తంప పట్టుకొని రావద్దంటున్నాం. ఇవి కొన్ని వాక్యాలు. ఈ కవితకు ముగింపు చూసినట్లయితే కాలిన రొక్కలతో డంకా బజాయించి చెప్తున్నాం, అధికారం కోసమే వచ్చిన వాళ్లకు ఆప్షన్లు ఉండవు, ఈ నగరం విడవలసిందే. మొదటి వాక్యం చూడండి, వెళ్ళమని ఎవరన్నారు, వెళ్ళమని ఎవరన్నారు అనేటువంటి వాక్యంతో ప్రారంభమై ఈ నగరం విడవలసిందే అనేటువంటి వాక్యంతో ఈ కవిత ముగుస్తుంది. అంటే ఒక విరోధాభాస కనిపిస్తుంది దీంట్లో. అంతేకాకుండా ఈ కవితలో పెట్టినటువంటి శీర్షిక సంస్కారం అంటే రంభం పట్టుకొని రావడం, రొట్టెలు పట్టుకొని రావడం, లేదా ఇలాంటిది సంస్కారం లేనివారు అని పరోక్షంగా ఆయన చెప్పదలుచుకున్నారు. అట్లాగే కవయిత్రి పాలింపుకోవడానికి ఉన్నట్లే మనసుకు పోవడానికి మాత్రమే బాగుండదు అనిపిస్తుంది. అంటే ఈ ముగింపులు ఎందుకు చెప్తున్నా అంటే ముగింపు ఒక దీపస్తంభంలాగా కవిత అంతటి పైన వెలుగులు ప్రసరిస్తాయి. చాలా ముగింపు ఎంత బలంగా ఉంటే ఆ కవిత కూడా అంత బిగుగా అంత బలంగా శక్తివంతంగా పాఠకులను హత్తుకునే విధంగా లేదా కవి ఆశించినటువంటి ప్రజలు నెరవేరే విధంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఉర్దూ కవి అన్నాడు, ఆగాజ్కు పోంది ఎక్తా హై అంజాం అచ్చావరం అంటాడు. ఆగాజ్కు పోంది ఎక్తా హై అంజాం అచ్చావరం, మన జీవితంతో ఎట్లా బతకవనేటువంటిది కాదు, ముగింపు బాగుండాలి. ఆ మాట వచన కవిత్వం కూడా వర్తిస్తుంది. మనం కొత్తగా వచ్చినటువంటి వచన కవులు, కొత్తగా రంగంలోకి వస్తున్నటువంటి వచన కవులు, ముఖ్యంగా మంచి వచన కవిత్వం వచన కవిత ఖండిక నిర్మాణాన్ని గురించి తెలుసుకోవాలంటే విస్తృతంగా వచన మా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వచన కవులను చదవడంతో పాటు హిందీలో ఒక సాంప్రదాయం ఉండేది. ముఖ్యంగా ఎంత మహారాజులైనా కానీ చక్రవర్తులైనా బహదూర్ చెప్ప దగ్గర నుంచి మీరు స్మరణి కాని వరకు వాళ్ళు తమ కవిత్వాన్ని సంస్కరించుకోవడానికి పండితులను కవులను నియమించుకునేవారు. అట్లా కొత్తగా వచన కవిత్వంలోకి వచ్చిన వాళ్ళు కాస్త అనుభవం ఉన్నటువంటి కవుల యొక్క సలహాలు తీసుకోవడం, వాళ్ళతో కొంతకాలం సంస్కరించుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని చేసినట్లయితే గొప్ప వచన కవిత్వానికి గొప్ప వచన కవిత కవితలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం చెప్పడానికి థ్యాంక్స్.